ఈ 8వ అధ్యాయంలో ఉపక్రమ ఉపసంహారాలు ఎంత చక్కగా చెప్పబడ్డాయో నిన్న మనం తెలుసుకున్నాం. 7వ శ్లోకంలో 27వ శ్లోకంలో రెండు మహావాక్యాల లాంటి వాక్యాలు మనకున్నాయి అని. ప్రపంచంలో ఒక నియమం ఉంది, అది ఏమిటంటే ఎవరి దగ్గర నుంచైనా మనం ఏదైనా కనుక తీసుకుంటే దానికి ప్రతిగా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. ఇప్పుడు దీని ఈ భగవద్గీత నుండి మీరు కొంత జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు, మరైతే మీరేం ప్రతిఫలం ఇస్తారు? దీనిలో ఏ జ్ఞానమైతే చెప్పబడిందో ఆ జ్ఞానాన్ని సక్రమంగా పొంది దాన్ని జీవితంలో అలవర్చుకోవటానికి ప్రయత్నం చేయటమే మనం ఇచ్చేటువంటి ప్రతిఫలం. ఇదే మహర్షులైనటువంటి వాళ్ళకి, మహాత్ములైనటువంటి వాళ్ళకి, గురువులైనటువంటి వాళ్ళకి, శాస్త్రాలకి మనం ఇచ్చేటువంటి ప్రతిఫలం. ఇప్పుడు మనం బజార్ నుంచి వేరుశనగ నుండి డబ్బా తెచ్చుకున్నాం, ఒక్కసారే ఏదో 4-5 నెలలు వస్తుందని, దాన్ని మనం రోజు వాడుకోవాలి అని అంటే ఓ చిన్న టిఫిన్లోకి తీసుకుంటాం, దాంట్లోకి వంచాలి అని అంటే పైన ఏమో డబ్బాని పట్టుకొని వంచుతాం, కిందేమో ఆ టిఫిన్ పెడతాం. అయితే వంచేటప్పుడు ఏమిటని అంటే జాగ్రత్త, ఆ డబ్బా తొనక్కుండా ఉండాలి, ఈ కింద ఉన్నటువంటి టిఫిన్ కూడా కదలకుండా ఉండాలి, అప్పుడే ఆ నూనె సక్రమంగా దాంట్లో పడుతుంది. అంటే రెండు నిశ్చలంగా ఉండాలన్నమాట, అంటే కదలకుండా ఉండాలి. మరి అదే ప్రకారంగా మనం ఇక్కడ కూడా ఈ జ్ఞానాన్ని చెప్పేటువంటి గురువు నిశ్చలమైనటువంటి బుద్ధితో ఉండాలి, వినేటువంటి శిష్యుడు కూడా ఆ నిశ్చలమైనటువంటి బుద్ధితోనే ఉండాలి. అలా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో విన్నప్పుడే దీనివల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా ఆషామాషీగా కనుక విన్నట్లయితే పొందవలసినటువంటి ప్రయోజనాన్ని మనం పొందలేకపోతాం. ఇది 8వ అధ్యాయం. ప్రతి అధ్యాయానికి కూడా కొన్ని పేర్లు మధ్య మధ్యలో ఎవరో ఒకరు చెబుతూ ఉంటారు, ఎందుకంటే ఆ అధ్యాయం యొక్క భావాన్ని బట్టి కొన్ని పేర్లు ఉంటాయి. ఈ అధ్యాయానికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. దీన్ని బ్రహ్మయోగము అన్నారు, అక్షర బ్రహ్మయోగము అన్నారు, అభ్యాస యోగము అన్నారు, అలాగే ధారణాయోగమని, తారక బ్రహ్మయోగమని, మంగళ మార్గయోగమని, మహాపురుష యోగమని, బ్రహ్మాక్షర నిర్దేశ యోగమని, ఇలా వేరువేరు పేర్లతో ఈ అధ్యాయాన్ని పిలుస్తూ ఉంటారు. యోగం అంటే ఉపాయం లేదా యుక్తి. అంటే యోగం అని అంటే ఏమిటంటే ఒక రకమైనటువంటి ఉపాయంతో మనం జీవుడు దేవుడుగా లేదా మనం పరమాత్మని సన్నిహితంగా వెళ్ళి ఆ పరమాత్మతో ఐక్యత సాధించాలి, దానికి కావాల్సినటువంటి ఉపాయం ఏదైతే ఉందో అదే యోగం అని. క్షరము కానటువంటి అంటే నాశనం లేనటువంటి పరబ్రహ్మాన్ని పొందేటువంటి ఉపాయం ఈ అధ్యాయంలో చెప్పబడింది కాబట్టి దీన్ని అక్షర పరబ్రహ్మ యోగము అని అన్నారు. పరమాత్మను తెలుసుకోవటానికి, ముక్తిని పొందటానికి మానవుడు తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా చక్కగా వినియోగించాలి. మానవ జీవిత పరమ లక్ష్యం ఏమిటి అని అంటే పరమాత్మను తెలుసుకోవటం, ఆ పరమాత్మతో ఐక్యత చెంది ముక్తిని పొందటం. మనం పుట్టింది నిజంగా అందుకోసమే, ఇది సాధించడం కోసమే మనం మానవ జన్మెత్తి వచ్చాం. మిగిలినటువంటి జన్మలు ఉన్నాయంటే 83,99,999 జన్మలు ఉన్నాయనంటే అవన్నీ కూడా దేనికనంటే ముక్తిని పొందటానికి కాదు, కర్మఫలాలు అనుభవించడానికి, వాసనలు ఖర్చు చేసుకోవటానికి. కానీ ఒక్క మానవుడు మాత్రం ఆ రెండు పనులు మాత్రమే కాకుండా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటానికి, సమస్తమైనటువంటి దుఃఖాలు నివృత్తి చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ఇదిగో ఈ జ్ఞానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మానవుడిగా జన్మిస్తూ ఉన్నాం. ఈ విషయం గర్భోపనిషత్తులో మనం మొన్న కూడా చెప్పుకున్నాం. గర్భంలో ఉన్నప్పుడు ప్రతి జీవుడు కూడా ఎంతో ఆవేదన పడుతూ ఉంటాడు. పూర్వజన్మ స్మృతి కలిగిన తర్వాత ఎన్నో జన్మలు నేను ఇట్లా వృధా చేస్తున్నాను, ఈ జన్మ కూడా ఇలాగనే చేసుకుంటానేమో అని చెప్పి ఎంతో ఆవేదన చెందుతాడు, ఎంతో ఆరాటం చెందుతాడు. ఎప్పుడెప్పుడు ఈ గర్భం నుంచి బయటపడి నేను ఆ పరమాత్మని ఆశ్రయిస్తానా, ఆ పరమాత్మని గురించి తెలుసుకోవటానికి ఒక సద్గురువుని ఆశ్రయిస్తానా అని నిరంతరము కూడా అట్లా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో మానవుడిగా పుట్టింది ఎందుకు అని అంటే, మళ్ళీ పుట్టుకనేటువంటిది లేకుండా చేసుకోవటానికి, జీవన్ముక్తిని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం వచ్చినటువంటి పని ఇది, వచ్చిన పని వదిలి పుచ్చిన పనులు ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు వాటన్నింటినీ కూడా నడుపుతూ ఉంటాం. కానీ ఏముపయోగం? ధనం సంపాదిస్తుంటాం, భూములు సంపాదిస్తుంటాం, మేడలు కడుతూ ఉంటాం, వస్తువుల్ని కొంటుంటాం, బిడ్డల్ని కంటుంటాం, భోగాల్ని అనుభవిస్తూ ఉంటాం, ఇతరుల సొమ్ముకు ఆశపడుతూ ఉంటాం, మోసాలు చేస్తుంటాం, కబ్జాలు చేస్తుంటాం, దొంగతనాలు చేస్తుంటాం, హత్యలకి వెనకాడకుండా ఉంటాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి పనులు మానవులు చేయటానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా ఎలాగైనా సరే చేసి అదిగో దానివల్ల ప్రయోజనం పొందాలి, సుఖాన్ని పొందాలి, భోగాన్ని అనుభవించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇవేవి మానవ జన్మకి శోభనిచ్చేటువంటివి కావు. ఇందులో ఏమి లేకపోయినా కూడా ఏమి కూడా నష్టం మాత్రం లేనే లేదు. పిల్లి తన యొక్క కోన కళ్ళు తెరిచే లోపల 7 సార్లు తట్టల్లో, బుట్టల్లో, గాజల్లో, గంపల్లో మారుస్తుందట. అలాగే మాయా అనేటువంటి పిల్లి ఈ జీవుణ్ణి కళ్ళు తెరిచే లోపల, కళ్ళు తెరిచే లోపలంటే మానవ జన్మ వచ్చే లోపల, ఈ మానవ జన్మ వచ్చే లోపల 83,99,999 గర్భగోళాల్లో వేసి తీస్తూ ఉంటుంది. కాబట్టి కళ్ళు తెరవాల్సినటువంటి జన్మ ఈ మానవ జన్మ. ఇప్పుడు కూడా కళ్ళు మూసుకునే ఉన్నారా? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అని శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా భజగోవిందంలో మళ్ళీ 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 ఇలా ప్రయాణం సాగుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ వస్తుండాలి, మళ్ళీ మళ్ళీ పోతూ ఉండాలి. రావటం పోవటం యాతం బాణలాగా పైకి కిందకి పైకి కిందకి తిరగటం తప్ప ఇంకా మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. ఒక కడుగు భగవంతుడి వైపుకు ముందుకు వేసేటువంటి అవకాశం కూడా లేదు. అందువల్ల ఈ ప్రయాణం ఎలాంటిది అంటే అంతులేనటువంటి కథ. ఈ అంతులేనటువంటి కథకి, ఈ ముగింపు లేనటువంటి కథకి ముగింపు ఏమిటంటే నువ్వు కళ్ళు తెరిస్తేనే, నీ జ్ఞాననేత్రం తెరుచుకుంటేనే, ముక్తిని సాధించి నరుడు నారాయణుడైతేనే, మానవుడు మాధవుడైతేనే, జీవుడు దేవుడైతేనే అప్పుడే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి, అప్పుడే శాంతి, అప్పుడే ప్రశాంతి. అప్పటిదాకా ఒకటే ఆరాటం, ఒకటే ప్రయాణం, ఎడతెరిపి లేని ప్రయాణం, విశ్రాంతి లేని ప్రయాణం, అంతులేనటువంటి ప్రయాణం. ఈ అంతులేనటువంటి ప్రయాణం మనం ఎలా చేస్తున్నామో ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలోచించాలి అని అంటే, ఒక్కసారి ఒక నది దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ ఒడ్డు నిలబడి ఆ నది వైపుకు చూడండి, పరిశీలనగా చూడండి. ఆ నదికి ఒక్క క్షణం కూడా తీరిక ఉందా? ఏమీ లేదు. పరుగులే పరుగులు, పరుగులే పరుగులు. ఇప్పుడు మీరు ఆ అమ్మా నదీమ తల్లి, ఎక్కడికమ్మా నీ పరుగులు, ఎక్కడికమ్మా నీ విశ్రాంతి లేనటువంటి ఈ ప్రయాణం అని అడగండి. ఆ కర్మయోగి నీ మాటలు వినిపించుకోదు, ఒక్క క్షణం ఆగదు, తన ప్రయాణాన్ని మానుకోదు. ప్రయాణమే ప్రయాణం, ప్రయాణమే ప్రయాణం. అయినప్పటికీ తన యొక్క మౌన భాషలో మనకి కొన్ని విషయాలు చెబుతుంది. ఏం చెబుతుంది? నీ ప్రయాణం ఎక్కడికమ్మా అని మనం అడిగితే, నా ప్రయాణం సముద్రుణ్ణి చేరుకోవటం కోసం, నేను సముద్రుణ్ణి చేరుకోవాలి, ఎందుకంటే అతడే నా పతి గతి, అతన్ని చేరుకునేదాకా నాకు ఈ తిప్పలు తప్పవు, అతన్ని కనుక చేరుకున్నానా, ఆ సముద్రుణ్ణి చేరుకొని సముద్రాకారంగా మారిపోయానా, నాకు ఈ పరుగులతో పని లేదు, హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాను అని మనకి చెప్తా ఉంది. కాబట్టి అలా నది ఎట్లా అయితే సముద్రాన్ని చేరి సముద్రాకారంగా మారిపోయిందో, అలా మారిపోతేనే దానికి విశ్రాంతి, శాంతి, ప్రశాంతి గనక మరి మనం కూడా ఆలోచించొద్దా? ఆ నది ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంది. ఎలా ప్రయాణం చేస్తూ ఉంది? ఒక్క క్షణం ఆగకుండా, అటు ఇటు పోకుండా, అలా సముద్రం వైపుగా పరుగులు తీస్తూ ఉంటుంది. నది నదిగా ఉన్నంతవరకు ఉరుకులు పరుగులు, సముద్రాన్ని చేరగానే విశ్రాంతి, ప్రశాంతి. సముద్రాన్ని చేరిన తర్వాత గంగ గంగ కాదు, యమున యమున కాదు, కృష్ణ కృష్ణ కాదు, గోదావరి గోదావరి కాదు, కావేరి కావేరి కాదు. ఒకే ఒక అఖండమైనటువంటి సముద్రం. మరి సముద్రానికే ఎందుకు పోవాలండి నది? ఇంకెక్కడైనా అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉండొచ్చు కదా, సరదాగా కాలక్షేపం చేయవచ్చు కదా మళ్ళాగా అని అంటే, కాదు కాదు, ఇది హాయిగా అక్కడక్కడ తిరగటం అనేటువంటిది దానికి సరిపోదు. ఎందుకనంటే సముద్రం దాని యొక్క స్వస్థానం. సముద్రం నుంచే అది బయలుదేరింది, సముద్రం నుంచే అది వచ్చింది, కాబట్టి చేరాల్సింది కూడా సముద్రాన్ని. ఏమండి సముద్రం నుంచి వచ్చిందా నది అంటే, నది సముద్రం నుంచి రాలా? కానీ ఆ నది యొక్క స్వస్థానం మాత్రం సముద్రమే. ఎట్లాగండి? ఎట్లా అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు సూర్యుడి యొక్క తాపానికి వేడెక్కి ఆవిరై బరువు తక్కువై అలా పైకి వెళ్ళి మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలుగా మారి ఆ తర్వాత మేఘాలు ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఆ మేఘాలకు ఏదైనా పర్వతం అడ్డుదగిలినా లేకపోతే మేఘాలు చల్లబడ్డా అక్కడ వర్షం పడుతుంది. ఆ పడ్డటువంటి వర్షం కొండల్లో పడ్డా కోణల్లో పడ్డా ఎక్కడ పడ్డా సరే చిట్టు చివరికి ఆ మొత్తం కూడా ఎక్కడ చేరుద్ది అని అంటే నదులకు చేరుద్ది. చేరిన తర్వాత ఇప్పుడు ఆ నీరంతా కూడా ఆ నదుల్లో నుంచి ఎక్కడికి ప్రయాణం అవుతుంది? అదిగో మళ్ళీ ఆ సముద్రం వరకే, సముద్రానికే ప్రయాణం అవుతుంది. అంటే ఎక్కడి నుంచి అయితే ఆ నీరు నదికి చేరిందో మళ్ళీ ఆ నదిలో ఉన్నటువంటి నీరు మళ్ళీ ఆ సముద్రాన్నే చేరాలి. స్వస్థానాన్ని చేరే వరకు దానికి విశ్రాంతి లేదు. స్వస్థానాన్ని చేరిందా ఇక దాని ఆరాటం తీరిందే. ఎప్పుడెప్పుడు సముద్రాన్ని చేరుకుందామా అని ఆరాటం చేస్తుంది, పోరాటం చేస్తూ ఉంది. అక్కడికి చేరితే చాలు హాయి, ఆనందం, ప్రశాంతత. నది ఎట్లాగైతే తన యొక్క స్వస్థానాన్ని చేరుకొని ప్రశాంతి చెందుతుందో, ప్రశాంతమైపోతూ ఉందో, తన యొక్క ఉరుకులు పరుగులు అన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయో, అదే ప్రకారంగా మనం కూడా మన యొక్క స్వస్థానాన్ని చేరుకోవాలి. నది మనకి జ్ఞానోదయం కలిగిస్తూ ఉంది. ఒక్కసారి మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే నది ఎట్లయితే తన యొక్క స్వస్థానాన్ని చేరుకోవడానికి ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నదో, మనం కూడా మన యొక్క స్వస్థానాన్ని చేరుకోవడానికి అలాగనే ఉరుకులు పరుగులు తీయాలి. ఏమిటి మరి మన స్వస్థానం? మన స్వస్థానం ఏమిటంటే పరమాత్మ స్థానం. ఆ పరమాత్మ స్థానం నుంచే జారిపడ్డం, ఆయన్ని విడిచిపెట్టి ఆయన్ని మర్చిపోయి ఈ జనన మరణాలకు గురవుతూ ఉన్నాం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి దానికి గురైపోతూ ఉన్నాం. ఆనందానికి దూరం అయిపోతూ ఉన్నాం, ప్రశాంతతకి దూరం అయిపోతూ ఉన్నాం. దేహాభిమానంతో, ఈ శరీర మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో అనేకమైనటువంటి దుఃఖాలు పొందుతూ ఉన్నాం. ఈ దుఃఖాలు తొలగించుకోవాలని, ఆనందాన్ని పొందాలని ఈ ప్రపంచంలోకి పిచ్చి పరుగులు తీస్తూ ఉన్నాం, వంకర టింకర్లుగా తిరుగుతూ ఉన్నాం. అంతేగాని ఆ నదిలాగా ఆ సముద్రం వైపుకే మనం ప్రయాణం చేయటం లేదు. ఆ నదీమ తల్లిలాగా మనకి పతి గతి అయినటువంటి ఆ సముద్రుడి వైపుకి, ఎటువైపుకి చూడకుండా అలా వెళుతున్నామా అని అంటే మనం వెళ్ళటం లేదు. ఆ తెలివి మనకి లేకుండా పోయింది, ఆ నదికి ఉన్నటువంటి తెలివి మనకి లేకుండా పోయింది. మన స్వస్థానానికి మనం చేరుకోకుండా ఎన్ని చోట్లకి చేరుకున్నా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎంతంతసేపు తిరిగినా, ఎన్ని జన్మలెత్తినా, ఏ జన్మలెత్తినా మనం కోరుకునేటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం, ప్రశాంతత మనకి రాదు గాక రాదు. ఆ ఆనందం రావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ శరీర మనోబుద్ధులతో మనకున్నటువంటి ఈ తాదాత్మ్యాన్ని వదిలించుకొని ఆ అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని చేరుకొని ఆ పరమాత్మలో మనం ఐక్యమైపోవాలి, ఆ పరమాత్మాకారంగా మారిపోవాలి. నది ఎట్లాగైతే సముద్రాకారంగా మారిపోయిందో అలాగనే ఈ జీవుడు కూడా దేవుణ్ణి చేరుకొని ఆ దేవుడి యొక్క ఆకారంగా మారిపోవాలి. ఈ జీవాత్మ పరమాత్మను చేరుకొని ఆ పరమాత్మాకారంగా మారిపోవాలి. అంటే మన యొక్క స్వస్థానాన్ని మనం చేరుకోవాలి. అప్పుడే శాంతి, ప్రశాంతి, అఖండమైనటువంటి ఆనందం, ఆత్మానందం. అలా స్వస్థానాన్ని చేరుకునేదాకా మనకి ఒకటే తహతహ ఉండాలి. మన స్వస్థానాన్ని మనం చేరుకోవటానికి మనం త్వరపడుతూ ఉండాలి, తహతహలాడుతూ ఉండాలి, ఆరాటం ఉండాలి, తపనపడుతూ ఉండాలి. నది సముద్రాన్ని చేరి సముద్రాకారంగా మారే వరకు ఎలా ప్రయాణం సాగిస్తూ ఉన్నదో అదేవిధంగా మన యొక్క ప్రయాణం కూడా అలా సాగాలి. అంతే తప్ప ఒకసారి కుక్క జన్మ ఎత్తుదాం, ఓసారి నక్క జన్మ ఎత్తుదాం, ఓసారి పంది జన్మ ఎత్తుదాం, ఓసారి ఆ జన్మ ఎత్తుదాం, ఓసారి నరకానికి పోదాం, ఓసారి స్వర్గానికి పోదాం, స్వర్గభోగాలు ఎక్కడుంటాయో చూద్దాం, చంద్రలోకానికి పోదాం, ఇంద్రలోకానికి పోదాం, సూర్యలోకానికి పోదాం, వాయులోకానికి పోదాం, వరుణలోకానికి పోదాం, మన టైం అంతా వృధా చేసుకుందాం అని కనుక అనుకున్నావా, ఆ నదికి ఉన్నటువంటి తెలివి నీకు లేదనేటువంటి విషయం అర్థమైపోతుంది. కాబట్టి నది ఏ రకంగానైతే వెనక ముందు చూడకుండా ఒకే విధంగా ఆ సముద్రుడి వైపుకు పరుగులు తీస్తుందో, అదే విధంగా మనం కూడా ఆ పరమాత్మ వైపుకు పరుగులు తీయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి, దేన్ని ఆశ్రయించాలి, ఏం తెలుసుకోవాలి, ఏం సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి, అది మాత్రమే ఆచరణ చేయాలి. కాబట్టి ఇక్కడ నదిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, కానీ మనం ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే నది ఎట్లా అయితే సముద్రుణ్ణి చేరుకోవటం తప్ప ఇక నాకు రెండవ పని లేదు అని అనుకుంటుందో, అలాగనే మనం కూడా పరమాత్మని చేరుకోవటం తప్ప ఇంకా నాకు రెండవ పని లేదు అని అనుకుంటున్నావా, మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ చూసుకుంటా ఆ పని కూడా అప్పుడప్పుడు చూసుకుందామండి, తిరిగి చిక్కినప్పుడు అనుకుంటున్నావే కానీ ముఖ్యమైనటువంటి పనులన్నీ ఇక్కడ నాకు లౌకికమైనటువంటి పనులు, ఆ పరమాత్మను చేరుకునేటువంటి పని అంత ముఖ్యమైనటువంటిది కాదండి. ఎప్పుడో కాస్త తీరికి చిక్కినప్పుడు, అప్పుడప్పుడు మనం భోజనం చేసేటప్పుడు, మజ్జిగన్నం తినేటప్పుడు ఏదో నంచుకున్నప్పుడు, పచ్చడి నంచుకున్నట్టుగా నంచుకుందాం అని అనుకుంటున్నామే కానీ ఇదే ప్రధానమైనటువంటిది అని మాత్రం మనం అనుకోవట్లా. నీటిలో హాయిగా ఆనందంగా ఉంటుంది చేప, కానీ ఆ చేప గట్టును పట్టుది అనుకోండి, విలవిలలాడిపోతా ఉంది, ప్రాణం పోయినంత పని అవుద్ది, శ్వాస సరిగ్గా ఆడదు. తిరిగి మళ్ళీ ఎప్పుడైతే దాన్ని నీటిలో వేసామో మళ్ళీ హాయిగా నీటిలో సంతోషంగా కేరింతలు కొడుతుంది. అలాగే మనం కూడా ఏమైందంటే పరమాత్మలో ఉన్నంతకాలం హాయిగా ఆనందంగానే ఉన్నాం, ఎప్పుడైతే పరమాత్మలో నుంచి జారి ఇదిగో ఈ లోకంలోకి వచ్చేసామో అంతే, ఒడ్డున పడ్డటువంటి చేపలాగా గిలగిలా గిలగిలా కొట్టుకుంటా ఉన్నాం, శ్వాస ఆడకుండా ఉంటున్నాం, అనేకమైనటువంటి దుఃఖాలు, కష్టాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి. కాబట్టి ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలనుకుంటున్నాం, ఎక్కడికక్కడ ఈ దుఃఖం పోవటానికి ఇది చేద్దాం, ఆ కష్టం పోవటానికి అది చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు పోవటానికి ఇదిగో ఏం చేయాలో అది చేయాలి అని మనం అనుకోవటంలా. ఆ చేపను కూడా దానికి గాలాడతలేదని మనం విసిరితే దానికి ఏమైనా హాయిగా ఉంటుందా, దాన్ని ఏదైనా మంచి పరుపు మీద కనుక పండేస్తే దానికి ఏమైనా సుఖంగా సంతోషంగా ఉంటుందా, ఏమి చేసినా కూడా ఉపయోగం లేదు. దానికి వేడివేడి కాఫీ ఇస్తే ఏమైనా ఆనందిస్తుందా, ఆహా తప్పని చచ్చుద్ది. కాబట్టి అది కనుక హాయిగా ఆనందంగా ఉండాలంటే మళ్ళీ తిరిగి దాన్ని ఆ నీటిలో వేయాలి. అదే ప్రకారంగా మనం కూడా ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు పోగొట్టుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, మనం మళ్ళీ ఏ పరమాత్మ నుంచి జారిపడ్డామో ఆ పరమాత్మలో కలిసిపోవాలి, ఆ పరమాత్మను చేరుకోవాలి, ఆ పరమాత్మలో కలిసిపోవాలి, ఆ పరమాత్మ ఆకారంగా ఉండిపోవాలి. అంతే తప్ప ఈ పరమాత్మ నుంచి జారిపడిన తర్వాత నువ్వు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఊళ్ళేలినా, ఏం చేసినా ఎక్కడ నీకు శాంతి అనేటువంటిది మాత్రం లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా, ఎంతమందిని పెళ్లి చేసుకున్నా, ఎంతమంది పిల్లల్ని కన్నా, ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా నీకు ఉండదుగాక, ఉండదు. మరి ఎప్పుడయ్యానంటే పరమాత్మను చేరి పరమాత్మాకారంగా మారినప్పుడే హాయి, శాంతి, ప్రశాంతి. ఈ దుఃఖ స్వరూపమైనటువంటి ప్రపంచాన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనకి దుఃఖమే మిగులుద్ది, అలా కాకుండా ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మను కనుక ఆశ్రయించినట్లయితే మనకు ఆనందం మిగులుద్ది. నీకు ఆనందం కావాలా, దుఃఖం కావాలా నువ్వు నిశ్చయించుకో. ఆనందం కావాలంటే పరమాత్మను ఆశ్రయించు, నీకు దుఃఖమే బాగుంది అని అనుకుంటే ఈ ప్రపంచాన్ని ఆశ్రయించు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి లౌకికమైనటువంటి సుఖాలు భోగాలు ఇదిగో వీటినే ఆశ్రయించు. దుఃఖాలు లేకుండా పోవాలని ప్రతి మానవుడి యొక్క ఆశ, ప్రతి మానవుడు కూడా జీవితంలో ఏమనుకుంటానంటే నాకు ఎప్పుడు ఏ దుఃఖం లేకుండా ఉండాలి, ఎప్పుడు నాకు సుఖం ఉండాలి, శాంతి ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటాడు. మానవుడే కాదు, పశువు కానీ, పక్షి కానీ, క్రిమి కానీ, కీటకం కానీ, అన్నింటికి కూడా దుఃఖం పనికిరాదు, అన్నిటికీ దుఃఖం తొలగిపోవాల్సిందే, సుఖం కలగాల్సిందే అనేటువంటి కోరిక. మరి మానవుడికి ఉన్నటువంటి దుఃఖాలు ఏమిటంటే జరామరణాలే, ఈ పుట్టడం సావటం, పుట్టడం సావటం ఉండే ఇదిగో ఇవే పెద్ద దుఃఖం. ఎందుకనంటే పుట్టాడు కాబట్టి దుఃఖం, అసలు పుట్టకలేకపోతే ఏ దుఃఖం లేదు. అందువల్ల ఈ జరామరణాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. ఈ జరామరణాలు కనుక తొలగాలి అంటే ఊరికే తొలగాలి తొలగాలి అని కోరుకుంటే సరిపోతుందా? పూర్వకాలంలో ఎవరో ఒకరు అన్నారు కిట్ పావర్టీ అని అన్నారు, అంటే ఓ పేదరికమా తొలగిపోయి భారతదేశం నుంచి అని. తొలగిపోయిందా? ఆహా, ఊరికే తొలగిపో అంటే తొలగిపోదు. అలాగనే మనకు కూడా జరామరణాలు తొలగిపో 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 అంటే తొలగిపోతాయా? పోవు. మరి ఎట్లా ఏం చేయాలి? ఏం చేయాలంటే అవి తొలగటానికి ఏ రకమైనటువంటి ఉపాయాన్ని ఆశ్రయించాలనో, అవి తొలగటానికి ఏ రకమైనటువంటి సాధనలు చేయాలనో, ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనో, ఆ జ్ఞానాన్ని పొంది ఆ సాధనలు చేస్తేనే ఈ జరామరణాల నుంచి మనకి విముక్తి లభిస్తుంది, లేకపోతే విముక్తి లేదు. అందుకని మనం ఏం చేయాలనంటే భగవానుడు సరైనటువంటి మార్గం ఏదో చెబుతూ ఉన్నప్పుడు మనం దాన్ని శ్రద్ధగా విని తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అందుకే భగవానుడు చెప్పాడు మామా శ్రిత్యయతంతి ఏ అన్నాడు. మామా శ్రిత్యయతంతి, నన్ను ఆశ్రయించి సాధన చెయ్యి అని అంటున్నాడు. కాబట్టి దుఃఖరూపమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి పదార్థాలని, ఈ మాయకమైనటువంటి పదార్థాలని ఆశ్రయిస్తే దుఃఖం ఎట్లా జరుగుతుంది? కాబట్టి మనం మాయక పదార్థాలని ఆశ్రయిస్తున్నామే కానీ మాయాపతిని ఆశ్రయించటం వల్ల అందుకే మనకి దుఃఖం తప్పటల్లా. దుఃఖానికి మూల కారణం ఏమిటంటే అజ్ఞానం. అజ్ఞానం కనుక తొలగిందా దుఃఖం కలుగుతుంది. మరి అజ్ఞానం కలగాలంటే ఏం చేయాలండి? అజ్ఞానం కలగాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏమిటండి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటండి? నేను ఆత్మను అనే జ్ఞానం, నేను ఆత్మను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయానికి మనం వచ్చి ఆ ఆత్మగా నిరంతరము కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తూ, నిరంతరము కూడా ఆత్మగా ఉండటానికి సాధన చేస్తూ కనుక ఉన్నట్లయితే మనం ఆత్మగా ఉండిపోతాం. అప్పుడే ఆత్మజ్ఞానం మనం పొందినట్టు అవుతుంది. ఈ ఆత్మజ్ఞానం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం ఎప్పుడైతే తొలగిందో అజ్ఞానం వల్ల వచ్చినటువంటి దుఃఖం కూడా తొలగిపోద్ది. కనుక దుఃఖానికి మూల కారణం అజ్ఞానం కనుక, అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం కావాలి కనుక, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కనుక, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానం కనుక, ఆ ఆత్మననేటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందు. ఆ జ్ఞానం కలిగితేనే సమస్తమైనటువంటి దుఃఖాలు నివృత్తి అవుతాయి. సమస్త దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి ఎట్లా అంటే ఈ అజ్ఞానం తొలగితేనే, ఈ జ్ఞానం కలిగితేనే. ఇప్పుడు కళ్ళలో మనకు అనేక రకాలైనటువంటి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అవి తొలగాలంటే మనం ఏం చేయాలి? పూజా పునస్కారాలు చేస్తే బాగుంటుందా? రాత్రి కలగన్నాం, ఆ కళ్ళలో అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు ఎన్నో వచ్చేసినాయి. మరి అవన్నీ తొలగాలంటే పూజలు చేస్తే ఏమైనా తగ్గుతాయా? మంత్రతంత్రాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యజ్ఞయాగాదులు చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? లేకపోతే ఆ దుఃఖాన్ని ఏమైనా ఆ తట్టలతోట బుట్టలతోట ఎత్తి బయట మార్గం వస్తే ఏమైనా దుఃఖం తొలగిపోద్దా? ఏమీ లాభం లేదు. మరి ఈ దుఃఖం ఎట్లా తొలుగుద్ది? స్వప్నంలో కలిగినటువంటి దుఃఖం నువ్వు స్వప్నంలో నుంచి మేలుకుంటే తొలుగుద్ది. మరి జాగ్రత్తలో ఉన్నటువంటి దుఃఖం ఎట్లా తొలుగుద్దండి? ఈ జాగ్రత్తలో నుంచి మేలుకుంటే తొలుగుద్ది. జాగ్రత్తలో నుంచి మేలుకోవటం అంటే ఏమిటి? జాగ్రత్తలో నుంచి మేలుకోవటం అంటే జ్ఞానంలోకి రావటం. కాబట్టి జాగ్రత్తలో నుంచి నువ్వు జ్ఞాన స్థితిలో కనుక వస్తే, నేను జ్ఞాని, నేను ఆత్మజ్ఞానిని, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానంలో కనుక నువ్వు నిలబడిపోయినట్లయితే అప్పుడు ఈ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. అజ్ఞానం తొలగటానికి, జ్ఞానం కలగటానికి అర్జునుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు. శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. శ్రీకృష్ణుడి దగ్గర వలవల వలవల ఏడ్చాడు. ఎంత బాగా ఏడ్చాడు! ఎవరిని ఆశ్రయించాలనో వాళ్ళని ఆశ్రయించాడు, ఎలా ఏడవాలనో అలా ఏడ్చాడు. మనం కూడా అలా ఏడవాలి. అబ్బాయి నాకు ఏడవటం చేత కాదండి అని మనం అనుకోకూడదు. ఒకవేళ ఏడవటం కనుక చేత కాకపోతే అర్జునుడిలాగా ఏడవటం చేత కాకపోయిందే అని ఏడవాలి. అందుకని ముందు అర్జునుడిని ఆదర్శంగా తీసుకొని ఏడుపన్నా మనం నేర్చుకోవాలి. ఏమిటా ఏడుపని అంటే? మనం భగవంతుడిని ఆశ్రయించాలి, ఆ భగవంతుడిని ఆశ్రయించి మనం జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తెలివి మనకు కావాలి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొందాలి అని అంటే అర్జునుడు ఎట్లా అయితే శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడో మనం కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ గురువుని ఆశ్రయించాలి. జ్ఞానం అంటే ఏమిటో 7వ అధ్యాయం చివరి 2 శ్లోకాల్లో చెప్పారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే భగవద్గీతలో ఎప్పుడైనా సరే ఒక అధ్యాయం నుంచి మరొక అధ్యాయానికి గెంతేటప్పుడు రాబోయేటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాల్ని అర్జునుడు ప్రశ్న రూపంలో వేయటానికి వీలుగా శ్రీకృష్ణుడే చిన్న హింట్ లాగా ఇస్తాడు. ఆ అధ్యాయం గతించిన అధ్యాయం చివర, ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేశాడు. 7వ అధ్యాయం చివరిలో 2 శ్లోకాల్లో భగవానుడు ఏం చేశాడంటే, బ్రహ్మాన్ని అధ్యాత్మాన్ని కర్మని తెలుసుకో, అధిభూత అధిదైవ అధియజ్ఞాలతో కూడినటువంటి భగవంతుడిని తెలుసుకుంటూ శరీరాన్ని విడిచే సమయంలో కూడా ఎవరైతే భగవంతుడి అందే చిత్తం నిలుపుతారో వాళ్ళు నన్నే చేరుకుంటారయ్యా అర్జున అని ఓ చిన్న హింట్ ఇచ్చాడు. అంటే ఇది ఒక ఇంజక్షన్, ఓ సూది పెట్టి అట్లా ఇంజక్షన్ చేసినట్టు చేశాడు. ఎందుకని దీన్ని ఇంజక్షన్ అంటున్నామంటే, అర్జునుడు ఏం ప్రశ్న వేయాలనో ఆ ప్రశ్నకి ఈయన హింట్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఇలా చెప్పాడో అప్పుడు వెంటనే అర్జునుడు ఏమనుకుంటాడంటే, ఓహో అసలు బ్రహ్మ అంటే ఏమిటి, ఈ కర్మ అంటే ఏమిటి, ఈ అధిదైవ అధియజ్ఞ అంటే ఏమిటి, ఈ మరణకాలంలో భగవంతుడు ఎట్లా గుర్తుంటాడు, ఇదంతా ఏమిటి, కాబట్టి ఇది నేను ప్రశ్న వేద్దాం అనేటువంటి ఆలోచన అర్జునుడికి రావటం కోసం. కాబట్టి అర్జునుడు బ్రహ్మం అంటే ఏమిటో, అధ్యాత్మం అంటే ఏమిటో, కర్మ అంటే ఏమిటో, అధిభూత అధిదైవ అధియజ్ఞాలతో ఎలా తెలుసుకోవాలో, భగవంతుడిని తెలుసుకోవాలో అనేటువంటి అపేక్ష కలిగింది ఇప్పుడు అర్జునుడికి. ఎప్పుడైతే ఈ పదాలన్నీ వాడాడు, నిజంగా చెప్పాలంటే అక్కడ పదాల యొక్క అర్థం చెప్పలా భగవానుడు, పదాల యొక్క అర్థం చెప్పకుండా కేవలం పదాలను మాత్రం వాడుకున్నాడు. ఎప్పుడైతే అలా పదాలని వాడాడో ఆ పదాల యొక్క అర్థం తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన అర్జునుడిలో కలిగింది. కలిగి ఈ పదాల యొక్క అర్థం తెలుసుకోవటం కాదు, చివరిలో భగవానుడు చెప్పాడే ఏమిటది, మరణ సమయంలో కూడా భగవంతుడిని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్లే నన్ను చేరుకుంటారన్నాడు కదా, కాబట్టి నేనేమో భగవంతుడిని చేరుకోవాలి కదా, భగవంతుడిని చేరుకొని భగవంతుడితో ఐక్యమైతే గన కదా ముక్తి. ఎట్లయితే నది సముద్రాన్ని చేరి సముద్రాకారంగా మారిపోతే అది ప్రశాంతత పొందిందో, అదే ప్రకారంగా నేను కూడా ఆ పరమాత్మని చేరి పరమాత్మాకారంగా మారిపోతేనే కదా నా సమస్తమైనటువంటి దుఃఖాలు పోయి శాశ్వతమైనటువంటి ఆనందం కలిగేది. కాబట్టి ఇదిగో ఈ ప్రశ్న వేద్దాం భగవాను అనేటువంటి ఆలోచన అర్జునుడిలో కలిగింది. అందుకే అర్జునుడి యొక్క ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమవుతా ఉంది. మరి ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్న ఏమిటో మనం చూద్దాం. అలాగే మనం ఈ అధ్యాయాన్ని బాగా గ్రహించి ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాల్ని చాలా 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 శ్రద్ధగా గ్రహించి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం బాగా మనస్సుకి ఎక్కించుకొని బుద్ధిలో నిలుపుకొని వాటిని మన జీవితంలో అన్వయం చేసుకోవటానికి అన్వయించుకోవటానికి మనం ప్రయత్నం చేసి మనం కూడా మరణ సమయంలో ఆ భగవంతుణ్ణి స్మరించి భగవంతుణ్ణి చేరుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేసి మనం ఆ భగవంతుణ్ణి చేరుకుందాం. అలా చేరుకున్నప్పుడే ఈ అధ్యాయాన్ని మనం తెలుసుకున్నటువంటి ప్రయోజనం అనేటువంటిది కూడా కలుగుతుంది. మరైతే ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్నలు ఏమిటో మనం చూడాలి. మరి అర్జునుడి యొక్క ప్రశ్నలు 1, 2 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఆ 2 శ్లోకాలు ఏమిటో చూడండి. 8వ అధ్యాయం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ అష్టమోధ్యాయః అక్షర పరబ్రహ్మయోగః అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమః అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అర్జున ఉవాచ అంటే అర్జునుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? పురుషోత్తమ, ఓ పురుషోత్తమ అంటే పురుషుల్లో ఉత్తముడైనటువంటి వాడా అని. భగవద్గీతలో వచ్చినటువంటి సంబోధనలు అటు అర్జునుడికి కానీ ఇటు శ్రీకృష్ణుడికి కానీ, ఈ రెండు సంబోధనలు కూడా ఎన్నో రకాలైనటువంటి సంబోధనలు ఉన్నాయి. అర్జునుడు కూడా ఒక్కోసారి పార్థ అంటాడు, ఒక్కోసారి కౌంతేయ అంటాడు, ఒక్కోసారి అర్జున అంటాడు, ఒక్కోసారి ధనంజయ అంటాడు. శ్రీకృష్ణుడు కూడా ఒక్కోసారి కృష్ణ అంటాడు, ఒక్కోసారి మధుసూదన అంటాడు, ఒక్కోసారి హరిశోధన అంటాడు, ఒక్కోసారి మరి ఓ భగవాన్ అని అంటాడు. ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాడు. అయితే ఈ పేర్లన్నీ కూడా ఏమిటనంటే, ఆ శ్రీకృష్ణుడో ఈ అర్జునుడో పుట్టినప్పుడు ఆ జన్మలగ్నాన్ని చూసి పెట్టినటువంటి పేర్లు కాదు. మరి ఈ పేర్లతో ఎందుకు పిలుస్తున్నాడు? అర్జున అనే పిలవచ్చు కదా. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, రామారావు అంటే రామారావే, సుబ్బారావు అంటే సుబ్బారావే, పుల్లారావు అంటే పుల్లారావే, ఇంకో పేరుతో పిలవరు. ఏదో మరీ చిన్నపిల్లలు కనుకైతే అప్పుడు మాత్రం కాస్త ముద్దు ముద్దుగా ఏదో రెండు మూడు పేరుతో పిలుస్తూ ఉంటారు, నాని అని లేకపోతే బుజ్జి అని ఏదో అంటారు. అంత తప్ప కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత మాత్రం ఆ పేరుతోటే పిలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారనంటే, ఈ పేర్లన్నిటికి కూడా కారణం ఏమిటనంటే, ఏవో కొన్ని పౌరాణికమైనటువంటి కథలు గాథలు వీటికి వెనక ఉంటాయి. ధనంజయ అంటే ధనాన్ని జయించినటువంటి వాడని, పార్థ అంటే ప్రధా యొక్క పుత్రుడని, కౌంతేయ అంటే కుంతీదేవి యొక్క కుమారుడని, భారత అంటే భరతవంశంలో జన్మించినటువంటి వాడని, అట్లా ఇక్కడ అందరికీ కూడా ఈ పేర్లన్నీ కూడా రకరకాలైనటువంటి పేర్లు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడేమంటున్నాడంటే, ఈ మొదటి శ్లోకంలోనేమో పురుషోత్తమ అన్నాడు, రెండవ శ్లోకంలోనేమో మధుసూదన అన్నాడు. నిజంగా భగవద్గీత పాఠకుడు, భగవద్గీత నేర్చుకునేటువంటి విద్యార్థి ఈ సంబోధనల యొక్క అర్థం కనుక సరిగ్గా తెలుసుకుంటే వేదాంతం సగం వచ్చినట్టే వాళ్ళకి. కానీ మధుసూదన అంటే కృష్ణుడు కదా, అందుకని కృష్ణ అని మనమే అనుకొని ఆ కృష్ణ అంటే ఆ పాద్యండి ఎందుకు అనవసరంగా, దీన్ని ఏదో సాగదీసుకోవటం ఎందుకు అనవసరంగా అని అనుకుంటే దాంట్లో నుంచి మనకి ఏమీ తెలియకుండా పోదు. మహా తెలియగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎందుకండి ఈ సోరి అంతా ఏదో ఉన్నదేదో రెండు ముక్కలు చెప్పేసి సరిపోద్ది కదా అని అంటారు. ఆ రెండు ముక్కలు ఉంటాయి మనకి, ఏ గ్రంథం చూసినా ఆ శ్లోకం కింద రెండు ముక్కలు అర్థం ఉంటుంది, అది చదువుకుంటే సరిపోద్దిగా. మరి ఆ చదువుకొని ఎందుకో అవతల పారేస్తూ ఉంటారు, పూజా మందిరాల్లో పెట్టుకుంటారు, మరి ఎక్కడో రావాల్సిన చోటికి రాదే. ఎందుకనంటే దానికి సరైనటువంటి అర్థం తెలియక, ఉద్దేశించినటువంటి అర్థం తెలియక, లక్ష్యార్థం తెలియక, మహర్షులు మనకి ఏ ఉద్దేశంతో ఆ పదాలను అందించారో తెలియక. అందుకని ఇక్కడ కూడా ఏమిటంటే పురుషోత్తమ, సామాన్యంగా పురుషోత్తమ అంటే పురుషుల్లో ఉత్తముడా అని. నిజమైనటువంటి అర్థం ఏమిటో తర్వాత మనం తెలుసుకుందాం. ఏమంటున్నాడు? తత్ బ్రహ్మ కిం, ఆ బ్రహ్మ ఏది అన్నాడు. తత్ బ్రహ్మ, తత్ అంటే అది, ఆ అని అర్థం, బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏది అని అంటున్నాడు. కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి? ఇది రెండో ప్రశ్న. మొత్తం ఏడు ప్రశ్నలు ఉన్నాయి ఈ రెండు శ్లోకాల్లో, అందుకని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటిదండి, తత్ బ్రహ్మ కిం, ఆ బ్రహ్మ అంటే ఏమిటి? అధ్యాత్మం కిం, అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ కిం, కర్మ అంటే ఏమిటి? కిం కర్మ, అధిభూతం, అధిభూతం కిం ప్రోక్తం, అధిభూతం అని దేన్ని చెప్పబడతా, దేన్ని పిలువబడతా ఉంది, ఏది పిలువబడతా ఉంది? అది దైవం కిం ఉచ్యతే, అది దైవమని ఏది తెలియబడతా ఉంది? మొత్తం ఐదు ప్రశ్నలు వచ్చినాయి ఈ మొట్టమొదటి శ్లోకంలో. ఏమిటది? బ్రహ్మ అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతం అంటే ఏమిటి? అది దైవం అంటే ఏమిటి? మరి తర్వాత శ్లోకంలో ఏమొచ్చినాయి? అది యజ్ఞ కథం కోత్ర, కథం కహ అత్ర, అంటే అధియజ్ఞుడు అనేటువంటి వాడు ఎవరు? అధియజ్ఞుడు అంటే ఎవరు? ఆయన ఎక్కడుంటాడు? కో అత్ర అంటే ఎక్కడుంటాడు, ఆయన ఎక్కడుంటాడు, ఎక్కడ అంటే ఏ ఊళ్ళో ఉంటాడు, ఏ లోకంలో ఉంటాడనా, అస్మిన్ దేహే, అంటే ఈ దేహంలో ఎక్కడుంటాడు అని అడుగుతున్నాడు అర్జునుడే. దీంతో ఆరైపోయింది. ఇక అసలు ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇదిగో ఏడవ ప్రశ్న, ఏమిటది, ప్రయాణ కాలేచ కథం జ్ఞేయోసి నియతాత్మభి అన్నారు. అంటే నియతాత్మభి, మనసు స్వాధీనంలో ఉన్నటువంటి వారి చేత ప్రయాణ కాలేచ, మరణ సమయంలో కూడా, కాలేచ చ అంటే కూడాని, మరణ సమయంలో కూడా కథం ఏ ప్రకారంగా జ్ఞేయోసి తెలియబడతావు నువ్వు అని అంటాడు. మరణ సమయంలో కూడా ఎలా నాకు గుర్తొస్తావయ్యా, మనస్సును స్వాధీనంలో పెట్టుకొని ఉంటే మరి వస్తావా, ఎలా వస్తావు అని ఇక్కడ ఏడు ప్రశ్నలు వేస్తున్నాడు అర్జునుడు. ఈ పదాలన్నీ కూడా ఏడవ అధ్యాయం చివరిలో ఉన్నటువంటి రెండు శ్లోకాల్లో వచ్చినటువంటి పదాలే. అక్కడ పదాలు వచ్చినాయి కానీ భగవానుడు వివరణ మాత్రం ఇవ్వాల. అధిభూత, అధిదైవ, అధియజ్ఞాలతో కూడినటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారే అంత్యకాలంలో మనస్సును స్వాధీనంలో ఉంచుకొని నన్ను స్మరించినటువంటి వాళ్ళై నా దగ్గరికే చేరుకుంటారు అని భగవానుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి పదాన్ని చెప్పాడు. దాంతో అర్జునుడిలో జిజ్ఞాస పెరిగింది, ఉత్కంఠ పెరిగింది, ఆరాటం పెరిగింది. అందుకే ఆ పదాల యొక్క వివరం తెలుసుకోవాలని, మరి వివరం తెలుసుకోవాలంటే ఇంకెవరినో పోయి అడగటం ఎట్లా, ఎందుకంటే ఎదురుగా ఉన్నాడు కదా మహానుభావుడు, జగద్గురువు అయినటువంటి వాడు కాబట్టి ఈయన వదిలిపెట్టి ఇంకోటి ఏమన్నా పట్టుకోవటం ఎందుకని చెప్పి ఆ ఎదురుగా ఉన్నటువంటి జగద్గురువు అయినటువంటి భగవాను అడుగుతా ఉన్నాడు. అయ్యా ఏమిటి ఆ పదాల యొక్క అర్థం అని అందుకు ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అర్జునుడు ప్రశ్నిస్తే వాటి అర్థాలు చెప్పి అంత్యకాలంలో కూడా భగవంతుణ్ణి ఎలా స్మరించడం సాధ్యమవుతుందో ఆ ఉపాయాన్ని, ఆ సాధనా విధానాన్ని ప్రత్యేకంగా వివరించాలని భగవంతుని మనస్సులో అనుకున్నాడు. అర్జునుడి చేత ప్రశ్న వేయించి ఆ ప్రశ్నకి సమాధానంగా తాను చెప్పాలనుకున్నాడు. మరి అర్జునుడు ఆ ప్రశ్న వేయాలంటే ఏం చేయాలంటే ఈయనే ఆ పదాలని వాడి ఊరుకున్నాడు. ఈ పదాలను వాడాడు కాబట్టి ఆయన ప్రశ్న వేశాడు, ఆయన ప్రశ్న వేశాడు కాబట్టి ఈయన సమాధానం చెప్పాడు. అంటే ఆయన నా వల్ల పడాలని అనుకున్నాడు, పడ్డాడు అంతే. కాబట్టి ఇక్కడ అర్జునుడికి జిజ్ఞాస కలిగించేటువంటి పదాలను వాడి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయానికి నాంది ప్రస్తావన గావిస్తూ ఉన్నాడు. అసలు నిజంగా చెప్పాలంటే అర్జునుడి కోసమే కాదు, అర్జునుడి నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాడికి కూడా తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇదిగో ఈ ప్రశ్నలు వేసింది. ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు మొత్తం ఏడు, అందులో పదాల యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆరు, అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మరించేటువంటి ఉపాయం తెలుసుకోవటానికి అడిగినటువంటిది ఏడవ ప్రశ్న. మరి భగవానుడు కూడా రెండు శ్లోకాల్లోనేమో ఆరు పదాలకి సమాధానం ఇస్తున్నాడు, తర్వాత మూడు నాలుగు శ్లోకాల్లో ఈ ఆరు పదాలకి సమాధానం రెండు శ్లోకాల్లో ఇచ్చాడు. మరి చిట్టచివరి ఏడవ ప్రశ్నకో, ఏడవ ప్రశ్నకి అధ్యాయం మొత్తం కేటాయించాడు. అంటే ఈ ఎనిమిదవ అధ్యాయం మొత్తం ఏమిటయ్యానంటే అంత్యకాలంలో భగవస్మరణ ఎలా సాధ్యమవుతుందో, దానికి మనం ఏం చేయాలో భగవానుడు చెప్పినటువంటి విషయమే ఈ ఎనిమిదవ అధ్యాయం. ఆ రకంగా అంత్యకాలంలో భగవంతుడిని కనుక స్మరిస్తే ఆ అక్షర పరబ్రహ్మాన్ని చేరుకుంటాము, అలా కనుక చేరుకుంటే ఆయనతో ఐక్యమవుతాము, అలా ఆయనతో కనుక ఐక్యమైనట్లయితే మన సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోయి శాశ్వతమైనటువంటి ఆనందం మనకి ప్రాప్తిస్తుంది అని. కాబట్టి ఇలా ఈ ఏడు రకాల ఏడు ప్రశ్నలు వేస్తే ఆరు ప్రశ్నలు కేవలం పదాల యొక్క అర్థాలు మాత్రం తెలియజేసి ఏడవ ప్రశ్నకి మాత్రం మొత్తం అధ్యాయాన్ని కేటాయించడం జరిగింది. ఇలా ఈ ప్రశ్నలు వేస్తూ ఇక్కడ అర్జునుడు భగవాను పురుషోత్తమ అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఇట్లా పురుషోత్తమ అని? ఏమిటి పురుషోత్తమ అనేటువంటి పదంలో ఉన్నటువంటి భావం, పై పైన ఉన్నటువంటి భావం ఏమిటి, లోపల ఆంతర్యంగా ఉన్నటువంటి భావం ఏమిటి? అర్జునుడు ఎంతో తెలివిగా పురుషోత్తమ అని ఇక్కడ అంటున్నాడా, లేకపోతే ఏదో యాదాలాపంగా అలా అనాలని అనేస్తూ ఉన్నాడా? ఆ విషయాలన్నీ మనం రేపు తెలుసుకుందాం.